प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अनन्तशक्तिसम्पन्नममलं कालभेदिनं वन्दे कालीप्रसादं मत्कामितार्थप्रदम्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। పంచాంగికంగా గురుదేవుడు మనకి ఈ సత్సంగ కార్యక్రమాల్ని ప్రసాదించారు, తామే అందులో ఉండి నడిపిస్తున్నారు, తామే సత్యవస్తువు గురించి మనకి అర్థమయ్యేట్టుగా తెలియజేస్తున్నారు. కానీ సత్సంగానికి అయిపోవటం లేదు, కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ 5వ రోజు అనేది అంటే కొంత మనందరం చక్క వచ్చి కూర్చుంటే మనకి పొడి పొడికి ప్రసాదం పెడుతున్నారు కదా, కష్టపడేవాడు బాబు ఎన్ని రోజులు అని పెడతారు చెప్పండి. అందుకని అటువంటి కార్యక్రమానికి అది 5 రోజులు ఒక హద్దు పెట్టుకున్నాము. కానీ సత్సంగం చేసుకోవద్దని చెప్పలా, మనం సర్వకాల సర్వావస్థలందు కూడా ఉండాల్సింది గురుక్షేత్రంలోనే ఉండాలి. గురుక్షేత్రంలో ఉంటూ గురుదేవులకి ఎటువంటిది ఇష్టమో, ఏ సేవలు ఇష్టమో ఆ సేవలు మనం ఆచరించుకుంటూ ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో ఎక్కడుంటే బాగా తెలుస్తుందండి. గుళ్ళో దేవుడికి ఏమైనా చేయాలండి, గుళ్ళో ఉంటే దేవుడు ఏం చేయాలో తెలుస్తుంది. కానీ నీ ఇంటి దగ్గర వెళ్ళి నేను అటెండెన్స్ ఎంచుకొస్తాను అంటే గుళ్ళో ఏం కావాలో ఎలా తెలుస్తుంది చెప్పండి. ఎవరో వచ్చారు గబగబా గుడి దగ్గరికి, వచ్చేసరికి ఎవరు వచ్చారో, ఢిల్లీ నుంచి వచ్చారో, బాంబే నుంచి వచ్చారో, అమెరికా నుంచి వచ్చారో, వాళ్ళు ఎటువంటి భక్తితో వచ్చారో, ఏదేది దేవుడి సేవకు ఉపయోగించాలని వచ్చారో తెలియాలి అంటే ఎక్కడ ఆ క్షేత్రంలో, గురుక్షేత్రంలో మనం ఒక అవకాశాన్ని కల్పించుకోవాలి. మనకు కూడా మనం ఒక అవకాశాన్ని కల్పించుకోవాలి. బాబుజీ అలా నప్పుడు ఇస్తారేమో వచ్చి హాయిగా ఖాళీగా కూర్చుందాం అని ఉంది. ఖాళీగా కూర్చోడం అంటే ఎవరు వస్తే వాళ్ళని పంచుకోవడమే కదా. ఇక్కడ ఇక్కడ ఈ 5 అనేటువంటి దానికి చాలా చాలా అర్థం ఉంది. మనం లోపలికి వెళితే 5కి చాలా అర్థం ఉంది. మనకు కనిపించే 5 ఒకలాగా లేవు, 5 రకాలుగా ఉన్నాయి. దానికి ఏది గుర్తింపు చేశాడు భగవంతుడు అంటే టేక్ ఇట్ ఈజీ అండి. ప్రపంచంలో అందరికీ ఏవో ఒకటి ఉంటే కష్టాలు. కష్టాలంటే ఎప్పుడూ ప్రశాంతంగా జీవితం గడిచిపోదు. బయట వాతావరణం నుంచి ఏవో మనకి వినిపిస్తుంటాయి, ఏవో కనిపిస్తూ ఉంటాయి. మనకి అంతా సుఖమే ఉంటే ఇంకా ప్రపంచం ఎలా ఉంటుంది కదా. ప్రపంచం అంటేనే పంచమహాభూతాత్మకమైనటువంటిది మన 5 చూసుకుంటే తెలిసిపోతుంది. 5 రకరకాలు ఉన్నాయి కానీ 5 ఒకలాగా లేవు. 5 నానే వేడి. 5 ఒకలాగా కనుక్కుంటే ఇంత పని మనం చేసేవాళ్ళం కాదు. ఈ చేతులతో మనం ఎంత పని చేయగలుగుతున్నామంటే 5 ఉంటేనే ఆ పని చేసేట్టుగా భగవంతుడు సృష్టించాడు. 5 ఒకే పడి ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇలా చేయగలుగుతామండి. ఓ చోట ఎవరో చెప్పారు, మన లెనిన్ అనుకుంటా కథ చెప్పాడు, వాళ్ళకి అందరికీ ఒకేలాగా చేతులు ఇచ్చేసరికి ఏం చేశారంటే వాళ్ళు తినడానికి చెయ్యి వంగకుండా ఉందంట. ఉంటే అంటే త్యాగం అనేటువంటిది మనసులో ఉండాలి కానీ ఎలా ఉన్నా చేయగలుగుతారట. అందుకని ఆ చేతులు ఇలా ఉండిపోయిన వాళ్ళు ఏం చేశారంట, త్యాగం అనే స్వభావం ఉంది. అందుకని వాళ్ళు తినడానికి ప్రసాదం తీసుకోవడానికి వెనకాలలేట, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకున్నారు. చూడండి ఎంత బాగుందో ఆ భావాలు ఉండాలి మనకి. మనం తినడానికే కాకుండా మనం దాచుకోవడానికే కాకుండా ఇంకొకరికి మనం ఎలా ఉపయోగపడతాం, ధర్మపరంగా అసమా విషయపరంగా కాదు మనం ఉపయోగపడాల్సి. ధర్మపరంగా ఒక భగవంతుడు సత్యము అనేటువంటి దాన్ని మనకి గుర్తింపజేసినప్పుడు ఆ విషయంలో మనం ఎలా ఉపయోగపడుతున్నాం అనేటువంటి విషయం. అందుకని ఈ 5 ఎన్నింటిని చేస్తుందంటే మనకున్నది ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. మనందరం ఈ బయట ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే, గ్రహించగలుగుతున్నామంటే ప్రతి అందరికీ ఉన్నాయండి ఐదు ఇంద్రియాలు. ఇవి చెవి, కన్ను, ముక్కు, నాలుక, స్వగేంద్రియం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలకి ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి సబ్జెక్టుని గ్రహిస్తాయి, అంతే. బయట ఉన్నటువంటి సబ్జెక్టుని గ్రహిస్తాయి. ఎలా గ్రహిస్తాయి? గాలి వేసేసరికి తలువు ఎంత కళ్ళు మూసుకున్నా కరెంటు పోతే ఏముంటుంది? చాలా వేడికి పోయాము. అదే గాలి ఫ్యాన్ ఒకసారిగా తిరిగింది అనుకోండి, ఏమంటాం? కరెంటు వచ్చింది, మనసు కదులుతుంది దాంతోపాటు. అలాగే నోటికి ఏదైనా తగిలేసరికి ఏది దీప, కారమ, ఉలుప, చేద వెంటనే చెప్తుంది నాలిక. దాన్ని జిహ్వ అన్నారు, దీన్ని త్వగింద్రియము అన్నారు. బయట ఉన్నటువంటి స్పర్శ తగిలేటువంటిది త్వగింద్రియం అన్నారు. చూస్తే ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు రోజు రాలేదు కానీ ఇవాళే వచ్చారు, లేదు లేదు మొన్న కూడా వచ్చారు అని దేని ద్వారా గ్రహిస్తున్నాం మనం? కన్ను ద్వారా గ్రహిస్తున్నాం. స్వామివారిని చూసేసరికి మనం నేత్రానందకరంగా, అబ్బో రోజు సన్న సన్న రన్నులు వేస్తున్నాడు, ఈయన వాళ్ళు కొంచెం పెద్ద లాభదండ వేసుకున్నాడే. అసలు ఈ స్వామికి ఆ దండలు అలవాటేనియండి బాబు. అటువంటి దండలు లేకపోతే ఏంటో చాలా వెల్తిగా అనిపిస్తుంది. బాగా అలవాటు చేసేసుకున్నాం మనం. ఇంకా ఈ సంస్థకి అలవాటు వల్ల మా నిండుకలు వాళ్ళు కూడా పిల్లలందరూ లావు లావు దండలు గుర్తిస్తారు. అసలు నేను చెప్పక్కర్లేదు, వెళ్ళేసరికి దండ వాళ్ళు రెడీ అయిపోతారు. మరి హైదరాబాద్ వాళ్ళు కూడా అంతే, అందరూ వాళ్ళందరూ వాళ్ళే. ఇంకా మనం అసలు మనం చెప్పక్కర్లే, వెళ్ళేసరికి వాళ్ళే అన్నీ రెడీ చేసేసుకుంటారు. ఆ అలవాటు అయిపోయిందేమో, బాగా చూసి చూసి వచ్చానేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాలకు వచ్చేసరికి అయ్యో పెద్ద దండం చేయలేకపోతున్నామే, గుచ్చలేకపోతున్నామే అనుకునేసరికి పాప స్వామివారు అనుగ్రహించేశారు. ఓ నీ కోరిక ఇది కదా, నేను తప్పకుండా నీకు దర్శనమిస్తాను అని వెంటనే స్వామి అనుగ్రహం మనకి. పైగా వేసుకున్న దండ కూడా స్వచ్ఛమైనటువంటి ఇది. తెలుపు అంటే ఎంత ఇష్టము భగవంతునికి. తెలుపుని ఏ విధంగానే మార్చుకోవచ్చట. మనకి మనసు అనేది బాగా తెల్లగా ఉండేట్టు ఇచ్చాడట మల్లెపూలాగా. మనకేంటంటే ఆ తెల్లగా ఉన్నటువంటి మనసుని ఎలా ఉంచుకోవాలో అర్థం కాక రకరకాల విషయాదులు, వినికిడి, చూడడాలు, వీటన్నిటి యొక్క విషము ఏమైపోతుందంటే రంగుల 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 రంగులుగా మార్చిపోయి ఏ రంగుకి తగిన వాళ్ళం కాకపోతున్నాం. పైగా చట్టం అమ్మవారికి ఎరుపుకి ఇష్టం కదా, అమ్మవారికి పసుపు ఇష్టం కదా, దేవుడికి ఏ రంగుల్ని ముడిపెడుతున్నాం. తెలుపు ఇష్టం కదా ఆవిడకి, ఆవిడ తెల్లటి వస్త్రం కట్టుకున్నప్పుడు సరస్వతీదేవి అవుతుంది, ఎర్రటి వస్త్రం కట్టుకుంటే దుర్గాదేవి అవుతుంది, పసుపు వస్త్రం కట్టుకుంటే కార్తీయాయనే అవుతుంది. అవునండి, రంగులు రంగులు కట్టుకుంటే నీ మనసే నాకు వస్త్రంగా ఉందంటుంది. మన రంగులన్నీ మారుస్తుండగా మన మనసు. అందుకని ఇవన్నీ కూడా ఐదు జ్ఞానేంద్రియాలే కాకుండా దాన్ని ఆచరించాలి అంటే మనకి ఐదు కర్మేంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? మనకే ఉన్నాయి, మనకే ఇచ్చాడు. మనం ఉపయోగించుకుంటున్నాం వాటి అన్నిటినీ. ఎక్కడో అమ్మానానికి పుట్టేస్తే వాళ్ళకి ఈ విషయం కూడా సరిగ్గా తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఈ సైన్స్కి ఇందులో ఉన్నటువంటి తత్వాన్నంతటి మనకి తెలియజేసే వాళ్ళు ఎవరంటే, మాకు సన్నిధిలో ఉంటేనే మన తత్వం ఏంటో మనకి తెలుస్తుంది. అందుకని జ్ఞానేంద్రియాల ద్వారా బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తిస్తే మరి దాన్ని క్రియారూపం ధరించాలంటే ఏముండాలి? కర్మేంద్రియాలుండాలి. ఇచ్చిపుచ్చుకోవడానికి ఏముండాలి? చెయ్యి ఉండాలి. మాట మాట్లాడడానికి ఏముండాలి? వాక్ ఉండాలి. వాక్కు అదే తర్వాత వాక్కు పాణి అంటే చేతులు, పాదములు అంటే ఇక్కడ దాకా రాగలిగామంటే అక్కడ ఉన్నవాడు కూడా బాబే. కాళీవనాశ్రమం నంబూరులో ఉన్నది బాబు కదా, ఇక్కడ కూడా ఉన్నది బాబే. మరి ఇక్కడ బాబు దగ్గరికి ఎక్కడ వచ్చామంటే, స్వామి ఈ వాతావరణానికి ఇక్కడ సత్సంగ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రడ్డర్రా అన్న అనేసరికి మళ్ళా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశ్రయించిన భగవంతుడిని మర్చిపోకుండా ఈ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఏ దేవుణ్ణి ఆశ్రయించావో దేవుడు ఒక్కడే. నువ్వు రాముడు అనుకుంటావో, కృష్ణుడు అనుకుంటావో, లక్ష్మీదేవి అనుకుంటావో, లేకపోతే సోమేశ్వర స్వామి అనుకుంటావో, ఏమనుకున్నా ఒక్క దేవుణ్ణే నువ్వు అక్కడ ఆరాధ్య దైవంగా పెట్టుకో, ఒకే గురుపాదాన్ని ఆశ్రయించు. కానీ ఆ దేవుడే అన్నింటిలో ఉండి మనకి అనంతమైనటువంటి రూపాన్ని దర్శింపచేస్తున్నాడు. అది మూలం మనం గుర్తించాలి. మనకి ఏది చేతికొచ్చి మనకి ప్రసాదిస్తున్నా మనకి గుర్తుండాల్సింది ఏంటంటే, ప్రభు ఇప్పుడు ఈ ప్రసాదం నాకు ప్రసాదించావా అని తినాలి. కానీ అబ్బో వీళ్ళు మైసూర్ పాకం పెట్టాడు ఇవాళ అంటే, నువ్వు మైసూర్ పాకాన్ని చూస్తున్నావు కానీ అందులో ఉన్న మాధుర్య అని ఆ మధురత్వాన్ని ప్రసాదించిన భగవంతుని నువ్వు అనుభవించలేవు. అందుకని మనం ఎప్పుడు ప్రతి విషయంలో లోపలికి వెళ్ళాలి. ఒక భక్తుడు ఒక పుష్పాన్ని ఎక్కడ పెట్టాడు అంటే ఆ భక్తి హృదయం ఎంత గొప్పదో మనము ఆ భక్తుని యొక్క హృదయంలో తొంగి చూడాలి. భక్తుని యొక్క నిజతత్వం ఏది అంటే భక్తి ఎక్కడ, అది తెల్లకపోవచ్చు మల్లిపోవచ్చు లేకపోతే సమీపపోవచ్చు లేకపోతే లిల్లీ అవచ్చు ఏమన్నా అవచ్చు, పూకు సంబంధం ఏంటండి అసలు, ఎలాగోలాగా దేవుడి దగ్గర సన్నిధికి చేరుకోవాలని ప్రప్రథమంగా భక్తులు ఏం చేస్తుంటాడంటే పూజ రూపంలో సేవని మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత మెల్లగా అది నువ్వు గనక ఏకాగ్రతగా పూజ చేయగలిగింది ఆ పూజయే ఉపాసనగా మారిపోతుంది. ఆ పూజే ఒక ఉపాసనగా మారిపోతుంది. ఎందుకంటే మనం చేస్తుంటాం, నామాలు చదువుతుంటాం, ఎన్ని నామాలు వచ్చినా రాకపోయినా బాబు అన్న నామం రాకుండా లేదు కదా, గురుదేవ అది ఎప్పుడో నేర్చేసుకున్నాం, అది వచ్చే ఉంది అందరికీ, అది ఎవరు ఇంకోటి చేసి చెప్పించక్కర్లా. అందులో గురుదేవ 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 అని పుష్పం పెడుతుంటే ఆ గురుదేవుడి యొక్క పాదాల దగ్గర మన మనసు అతుక్కుపోయినట్టుగా ఉంటుంది. పువ్వు అయితే బయటికి కనిపిస్తుంది కానీ ఆ పువ్వుతో మన మనసును చేర్చి పూజ చేశామనుకోండి మనసు అక్కుపోతుంది కదా. ఒకసారి మేము మనసులోకి వెళ్ళి ఆలోచించండి, ఆ పాదములు అక్కడే ఉన్నాయా, పూజ చేసుకునేటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయా, మన హృదయంలో లేవా? వాళ్ళ హృదయంలో కూడా ఉన్నాయి, వాళ్ళ హృదయంలో కూడా దివ్య చరణానందములు ఉన్నాయి కాబట్టి అక్కడ గుర్తిస్తున్నారు. ఎక్కడ గుర్తిస్తున్నారు, ఇవ్వగానే పల్లెల్లో చాలా రకాలు పెట్టారు, పూజ చేసుకునేవి పెట్టారు, పూజ చేసుకోవాల్సింది ఎవరికో పెట్టారు, పెడితే వారు రాగానే కూర్చోగానే ఆ పాదాలు చిన్నవో పెద్దవో ఇంకా బాగా పెద్దవో అవి పట్టుకుని ఇలా అనుకున్నారు. కానీ అప్పుడున్న పూలు పూజ చేశారా చెప్పండి, అప్పుడున్నటువంటి గ్లాస్ నీళ్ళకి పూజ చేశారా, చేయలే. కానీ అవన్నీ కూడా పూజింపబడ్డాయి. మనం పూజ కూర్చున్న తర్వాత మీ మంత్రార్థాలు తెలుసుకుంటే నేను అందులోకి వెళ్ళను, చాలా టైం పడుతుంది. అవన్నీ కూడా ముందర మనం ఏంటంటే ఒక లక్షనామాలు పూజ చేసినా లక్షపత్రి పూజ చేసినా కూడా చేసేటువంటి పత్రికి పూజ చేసి ఆర్పిస్తారు. అలాగే నువ్వు ఇది మన ఘటాభిషేకం చేసినా కూడా అక్కడికి వెళ్ళి ఆ గంగాదేవికి మనం వెళ్ళగానే స్నానం చేయడం మానేసి ముందర ఏ నదికి వెళ్ళినా నది నది తల్లికి ఎందుకు దండం పెడతారు, పెడతామా, మీరందరూ పెడతారా, అవునా, పసుపు కుంకుమ కూడా పట్టుకుంటాం కదా చేతితో, నాకు డబ్బులు కూడా పెట్టుకుంటాం, కాగితాలు పట్టుకోం, కాయిన్లు పట్టుకుంటాం కదా, కాయిన్లు పట్టుకుంటాం ఎందుకంటే కాగితాలు తడిసిపోతాయని అది ఖర్చు అయిపోతుందని. ఎవరైతే పూజ చేయించారో వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు అవి రూపాయలు వస్తాయి, కానీ అమ్మకి ఇచ్చేటప్పుడు ఎంతో యథాశక్తి యావత్ శక్తి అని ఆ కాయిన్ పట్టుకుంటాం, అది పసుపు కుంకాలు పట్టుకుంటాం, కావాలంటే కొంచెం పూలు పట్టుకుంటాం. ఇంకా కొంతమంది ఉన్నారు జాకెట్ కూడా చీర పెట్టే వాళ్ళు కూడా ఉంటారు గంగ దగ్గరికి వెళ్ళి. ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందులో అమ్మకి పెట్టాలనిపించింది వాళ్ళకి కాబట్టి తీసుకువెళ్ళి ఆ చీర ఎక్కలు కూడా అన్నీ కూడా అమ్మకి మనసారా తలుచుకుని మనసారా తలుచుకుని అమ్మని, అమ్మా నువ్వు ఎంత పుష్కలంగా ప్రవహిస్తున్నావో మాకు కూడా పంటలకి అన్నిటికీ ఎప్పటికీ కూడా లోటు లేకుండా తల్లి నీ అనుగ్రహాన్ని చూపించమ్మా వర్ష రూపంలో అని చెప్పి అమ్మ అమ్మవారిని ప్రార్థించుకుంటూ మనం వెళ్ళి ముందర వాటిని వదిలిపెట్టేసి అలా అలా నీళ్లు తోసేస్తాం, అవునా కదా. అదే మనం సంజయ్ వేళ వెళ్ళాం అనుకోండి, సంజయ్ వేళ వెళ్తే ఒక దీపం కూడా వెలిగి చదిలిపెడతాం ఏమండి, ఆ పెట్టిన దీపం ఏమైనా వెండి ప్రమిదను బంగారం ప్రమిద తీసి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎంత గొప్ప కోటీశ్వరులు అయినా అక్కడికి వెళితే ఏదో ఒక సారిటీ దొన్నెలోనో లేకపోతే ఆకు మీద ఏది ఆ మట్టి మట్టి మట్టినో లేకపోతే పిండినో ఒక దీపం చేసుకుని ఆ దీపంలో ఒక సావునే పెట్టుకుని ఆవునేలో దీపం పెట్టుకుని దీపం వెలిగించి అమ్మవారిని అతమస్తకంగా ఆవిడ పైనుంచి కింద వరకు ఉన్న రూపం అంతా మనం భావన చేసి మరి హరిద్వార్ వెళితే మనం అదే చేస్తాం, ఋషికేశ్ వెళ్ళినా హరిద్వార్ వెళ్ళినా
సంజయ్ వేళ వాళ్ళందరూ పెద్ద పెద్ద హార్సులు వేస్తుండే, మనందరూ చిన్న చిన్న దీపాలు
వదులుతుంటారు. ఇక్కడే కాదు, మనకి బాబుజీ మహారాజు గుడ్డుకు తెలియదు ఎంత వచ్చింది, ముందు కొట్టుకు అది తీసుకెళ్లేవారు. తీసుకెళ్లి శివరాత్రి వేళ ఆ రాత్రి అంతా పడవల్లో లోపలికి తీసుకెళ్లేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఒకసారి అందరూ మర్చిపోతారని ఆ సన్నివేశానికి కూడా ఒకసారి వెళ్ళాం మనం కూడా. ఒక రాత్రి అంతా అక్కడ ఎది నిద్ర జాగరణ చేసి ఆ కార్యక్రమం అంతా చేసుకుని వచ్చాం. ముంజోరు కొట్టు అమ్మాయి చెప్పాడు, ముంజోరు కొట్టి రాత్రి తెల్లవారు పడవకి పడవ పడవకి పడ మూడేసి పడవలు కలిపి కొంత దూరం దాకా వెళ్ళిన తర్వాత ఒక మొత్తం ఎన్నో 12 20 ఎన్నో పడవలు కలిపేవాళ్ళు. ఒకే దానిపైన చెక్కలు ఉండి ఒకటే ఇలానే ఉంటుంది, వాళ్ళ చెక్కలు వేస్తే అంతా ఇలాగే ఉంటుంది. కానీ వాళ్ళు మొదల్లోనే మొదలుకి వెళితే అక్కడ తెలుస్తుంది మనకి అది పడవ, పడవని తీసుకొచ్చి ఇలా కట్టారు అని. ఎంత విశేషమో చూడండి, గురుదేవుడు చూపించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అక్కడికి వెళ్ళగానే ఆ పెద్ద ఏది గోదావరి పాయల్లోంచి బయలుదేరి వెళ్ళి ఆ మొత్తాన్ని పడవలు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి ఆ మహాగోదావరిలో మొత్తాన్ని పడవలు కలిపి ఒక పెద్ద ఇది సభలాగా ఉండేది. పైనంతా ఆకుతో పందిరి ఉంది, కొంచెం ఒక రోజు కోసం అంత 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 తయారు చేసేవారు కార్యకర్తలు చేసి దానికి మళ్ళీ జనరేటర్ పెట్టి కరెంట్ ఉండేది. అప్పుడే ఇప్పుడైతే ఇంకేం చేయొచ్చో, అప్పుడే జనరేటర్ పెట్టేవాడు. పెడితే వెళ్ళగానే మన వాళ్ళందరూ ఆ దీపాలు వదిలేవాళ్ళు ముందర, ఎందుకంటే అర్ధరాత్రి వదిలేవాళ్ళు కాదు. వెళ్ళగానే ముందర అందరూ సంగీతం జరుగుతుండేది, దక్షిణామూర్తి స్తోత్రాలు ఇవన్నీ చదువుతుంటే ఆ దీపాలు వెలిగించి ఆ మహాగోదావరిలో వదిలేవారు. అవన్నీ వదిలితే ఆ ప్రవాహానికి అవన్నీ అలా అలా వెళ్తుంటే కొంతవరకు వెళ్ళిన తర్వాత ఇది నా దీపం అనగలవా, ఎన్ని దీపాలు కలిసాయి అక్కడ, అవునా ఎన్ని దీపాలు కలిసాయి. అన్ని దీపాల్లో మన దీపం ఏంటి, ఆరణ్య దీపం ఇందులోనే ఉన్నది. కొండెక్కనిది, ఇది కొండెక్కుతుంది కానీ దాని టైం వచ్చినప్పుడు కొండెక్కు, కానీ నువ్వు పంపించిన దీపము అందులో నెయ్యి అయిపోతే దీపం కూడా కాలిపోయి అది ఆ పూటకి అయిపోతుంది, ఘనమైపోతుంది. కానీ ఇందులోదో ఎన్ని చూపిస్తున్నాడో బాబా పండి చెప్పేవాడు, ఎన్ని విశేషాలను గుర్తింపజేశాడు. అందుకని ఎక్కడుంది అసలు దీపం, ఇక్కడ వెతుకుతోంది. ఇక్కడున్న దీపం మనం గుర్తించడానికి ఈ ఇంద్రియాలు మనకు ఉపయోగపడవు. ఇవి మనం అనుకున్న జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటివి ఈ బయట ప్రపంచంలో తారసపడుతున్నట్టు తపతప కొట్టుకున్నంతసేపు నీలో ఉన్నటువంటి దీపాన్ని అవి దర్శించలేవు. ఈ 5 5 10 కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు అనేది వాక్కు పాణి పాద బాయి ఉపస్థలు అంటే ముద్ర విసర్జన, అదే మల విసర్జన చేసేటువంటిది, అలాగే మరి జనరేషన్ చేసేటువంటిది కన్నేటువంటిది జననేంద్రియం అన్నీ కలిపి అవే 5 ఇవే 5. ఆ 5 కర్మేంద్రియాలు ఈ 5 జ్ఞానేంద్రియాలు కలిపి 10 అయినాయి కానీ స్వయం సత్తా లేదు వాటి. అవి వాటి వాటి ఉపయోగాలు ఉపయోగించాలంటే వాటికి ఏం కావాలి, మనసు బుద్ధి చిత్త అంధకారాలు అనేటువంటివి 4 అంతరేంద్రియాలు కావాలి. ఇంకా చెప్పిందిగా అవేం గదులు కాదు, ఆలోచించేటప్పుడు మనసు అయ్యింది, అది ఊగేటప్పుడు చిత్తమైంది, నిర్ణయించేటప్పుడు బుద్ధి అయింది, తెలియజేసేటప్పుడు అహంకారమైంది మన అమ్మ చెప్పారు. అలాగా ఇవన్నీ ఉన్నటువంటిగో ఈ పాంచభౌతిక దేహానికి అవన్నీ ఉండబట్టే మన జీవితం ఈ ప్రపంచంలో నడుస్తుంది. అందుకని ఈ పంచముడి వీడాలి ముందర ఇక్కడ, ఏది పంచముడి వీడాలి అంటే పంచులుడిపోవటం కాదు అక్కడ, పంచముడి వీడాలంటే నీకు దేహం మీద ఉన్న అభిమానము రహితం అవ్వాలి. మనం ఆ దేహం మీద ఇవన్నీ ఉన్నటువంటి దేహం మీద చాలా అభిమానం పెట్టుకున్నాము, దీని మీద మమకారం అభిమానం కలగాలి కానీ వ్యక్తిత్వం కోల్పోమని చెప్పల. మనం ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు మనం చేసి చూపించినప్పుడే ఈ జీవితానికి పరమార్థం ఉంటుంది. అందుకే ఈ వ్యక్తిలో అవ్యక్తమైనటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి ప్రకాశిస్తోంది ఇక్కడ ఇందులో. అది మనం గురువుల మహాగురువుల యొక్క బోధామృతాన్ని మనం ఆలకిస్తే తప్ప అవన్నీ మనకి అవగతం. అందుకనే ఏమంటారంటే అటువంటి పాదాలకు మనం శరణ పొందాలండి, గురుపాదాలకి. పంచ పంచ హృషిక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరే హిమానసాంతర భావయే గురుబాలుగా. ఇదంతా మనకి తెలిసిన తెలియకపోయినా ఆకరణ చూడండి, ప్రాతరేవ హి మానస ఏమన్నాడు, అంతర్ మానస అంతర్భావయేత్ గురుపాదుగా. ఇక్కడ ఏం కావాలి, ఇల్లు కావాలా, గది కావాలా, ఏమంటే అలమారు కావాలా, ఈ మనసులు ఎక్కడ లేవు, మనందరం మనసులు కలిగే ఉన్నాం కదా. ఇప్పుడు అందులో చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు మానసాంతర్భావయేత్ అన్నారు. అంటే ఇప్పుడు ఈ మనసు అనేది ఎక్కడుంది, ఎక్కడుంది, నీవే అయి ఉన్నావు మనసు, నీవే అయి ఉన్నావు. ఎలా అయి ఉన్నావు అంటే ఇదిలాగినా నొప్పు అంటున్నాము, వెంట్రుకలాగినా వెంట్రుకని ఎన్ని ఇలా ఇలా తిరిగినా తెలియటెల్లా, వెంట్రుకలకు ప్రాణం లేదు. కానీ వెంట్రుక లాగితే మన శరీరంతో దానికి కనెక్షన్ ఉంది కాబట్టి నొప్పి తెలుస్తుంది. అలాగే చాలా భూమి ఉంది కానీ నడుస్తుంటే ఒక బెడ్డ మన కాలు కింద పడింది అంటే మన పాదానికి అప్పా అంటున్నాం, బాబు అంటున్నాం. అంటే మనసు ఎలా ఉంది, అంతటా ఆవరించింది మనస్సు, అంతటా ఆవరించింది. ఎలా ఉంది, దేవుడు ఎలాగైతే అంతటా ప్రకాశిస్తున్నాడు అని తెలుస్తున్నాము. నీ మనస్సు నీ నక్కసిక పర్యంతమ కూడా అలా ఆవరించే ఉన్నది అని భగవంతుడికి కావలసిందేంటి, మనసు లేకుండా మనం ఎన్ని చేసినా అవి ఉత్తదే, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. చిత్తశుద్ధి కావాలి. ఇక్కడ మనం చేసేటువంటి పూజ దగ్గర ఒక పుష్పం పెట్టామంటే పుష్పం లేకపోయినా ఆ మల్లె పుష్పాను, ఆ చక్కగా నువ్వు పెట్టేటువంటి పుష్పాను ఆ దివ్య చరణారవిందముల యందు అడ్డకెళ్ళి ప్రకాశిస్తుందా లేదా, ప్రకాశిస్తుంది అక్కడికి వెళ్ళి. మన తరఫున పుష్పం అక్కడికి వెళ్ళి నన్ను ఇక్కడ పెట్టి నన్ను తరింపజేస్తున్నావు. నువ్వు కూడా ఒక పుష్పంగా మారి నీ మనస్సును భగవద్గీతం చేసుకో అంటుందా పూమని, అంటే వినిపించడం లేదా, వినిపిస్తుందా. అందుకని మన జీవితం పునీతం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు ఆయన ఆదిశంకర భగవత్పాద, పంచ హృషీక దే, హృషీకములు అంటే ఇంద్రియాలు, హృషీకేశం అంటే అందులోంచి వచ్చిన వాడే, ఏది ఇంద్రియాలకు ప్రభు అయినటువంటి వాడు హృషీకేశుడు అని. పంచ హృషీక దేహం, దాన్ని ఏది చేస్తుంది, మనశ్చ తుష్క పరస్పరం, ఏది ఇంద్రియాలన్నిటికీ కూడా మనస్సు అనేటువంటి ఒక తుష్కరుడు అక్కడ చేరాడు, చేరేం చేస్తున్నాం, తుష్క పరస్పరం వాటికి మనశ్చ తుష్క పరస్పరం. తర్వాత పంచ ఇంద్రతో వదిలిపెట్టా, పంచభూతములు సకామ షట్క సమీర శబ్ద ముఖేతర్ అంటే పంచకోతి ఇది పంచభూతాలు, పంచభూత కామ క్రోధ లోభ మోహ మదవాంసదే అనేటువంటి ఆరు గుణాలతో కలిపి పంచభూత సకామ షట్క సమీర, వాటి యొక్క సమీరంలో ఉండి సమీర బంధ సమీర శబ్ద ముఖ ఇతర. మనకేంటి లోపల నుంచి మనం మాట్లాడుతున్నాం అంటే ఉంటే పైపై మాటలు కాదండి, లోపల ఎంత యంత్రం పనిచేస్తుంది, ఈ యంత్రం అంతా పనిచేస్తేనే అప్పుడు బయటికి మనం కక్కుతున్నాం. అందుకని ఆలోచించి చెయ్యాలి మాట అనేటప్పుడు, ఆలోచించి మాట్లాడాలి. మన పెద్దలు చెప్పారు, మన బాబు మహారాజు చెప్తుండేవారు, ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు చాలా ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు ఏదో విధంగా మాట్లాడేసి ఇంకొక ఎదుట మనిషికి కష్టపెట్టావు అనుకో. నా గురుదేవుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అందరిలో ఉన్నాడా, లేకపోతే మనం ఆ మూర్తి చూసి సరిపెట్టుకోవాలా. ఇక్కడ గురు బోధ కానీ గురుదేవుల కార్యక్రమం కానీ మనం చేస్తున్నామంటే ఒక ఆరాధన. ఆరాధన అంటే దేనికి సంబంధించింది, అనంతమైనటువంటి గురుతత్వాన్ని మనం గుర్తిస్తేనే మనకి లభించేది. మనం ఒక కష్టమైన మాట మాట్లాడాం, ఒక విసుగు విసుక్కున్నాం, ఎదుట మనసు కష్టమైంది అనుకోండి, ఎవరిని కష్టపెట్టినట్టు మనం, ఎంత పూజలు చేసినా ఎన్ని పారాయణ చేసినా ఏది బూడిదలోకి వచ్చిన పన్నీరే. నా గురుదేవులు అందులో ఉన్నారు కదా, నువ్వు బయట చూసి మాట్లాడుతున్నావా, నువ్వు అందరం చూసి మాట్లాడుతున్నావు. ఏమండి మాట వినేటువంటి స్తోమత ఉంటే వాళ్ళందరూ వాళ్ళకే భగవంతుని కల్పించవచ్చు కదా. నీ మాటను అర్థం చేసుకున్నంత మాత్రం చేత వాడు బుద్ధిమంతుడైపో కదా. ఏమండి మనం మాట మాట్లాడేసి ఒక కష్టమైన వచ్చి బాగున్నాం అనుకోండి అనడం తేలిక, వాడికి అంత మాత్రం గుర్తు వచ్చేస్తుందా అమ్మయ్య ఏడపోయింది నన్ను బొమ్మన్నాడు వెళ్ళిపోవచ్చుగా బయట అర్థమవుతుంది. అందుకని ప్రతి జీవుడిలో ప్రతి అణువులో కూడా మన గురుదేవులు మనం అలాగా లేని అణువు లేదు కదా, నమ్ముతున్నారా? మనకి ఆశ్రయించిన గురువులు ప్రతి అణువులో ప్రకాశిస్తున్నారన్న విషయాన్ని నమ్ము, నమ్మకం సత్యం మాత్రం అది. గురుదేవులు లేని అణువు లేదు, గురుదేవులు లేని దేహం ఏది వ్యక్తి కూడా లేడు, అన్నింటిలోనూ గురుదేవులే ప్రకాశిస్తున్నారు. ఎవరు తెలిసి తప్పు చేయరండి, తెలియకే తప్పు చేస్తారు. అది చెప్పడం కూడా రోజులు మారిపోయాయి, ఘోరం కాబట్టి నోటితో మాటను చేతితో దెబ్బ కొట్టో బుద్ధి చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది, స్కూల్లో మాత్రం చెప్పగలుగుతున్నారా? చదువుకుంటే మాస్టర్ కొట్టడానికి ఉందా? ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకి లాఠీ చూపించొచ్చా? ఏమంటున్నారు పోలీసు వాళ్ళు ఫోన్ చేయమంటున్నారు. మా రోజులు మారిపోయాయి. అందుకని బాబు మహారాజ్ చెప్పినట్టుగా జహ్వాగ్రే వర్తతే లక్ష్మి, తరచు చెప్తుండేవారు బాబుజీ మహారాజ్. నీ నోటితో వచ్చి నీ నోటిలోనే భగవంతుడు ప్రకాశిస్తున్నాడు, నీ నోటి మాట ద్వారానే లక్ష్మిని సిద్ధింప చేసుకోవచ్చు. జహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జహ్వాగ్రే బంధు సంప్రాప్తి, నీ నోటి నుంచి వచ్చేటువంటి మాట ద్వారా అనేక మందిని ప్రపంచానంతని కూడా మనం ఆకట్టుకోవచ్చు ఆకట్టుకోవచ్చు. బాబు మహారాజ్ అందరికీ దేవుడే, ఎలా అయ్యాడు దేవుడైనా? ఎలా అయ్యాడు? వారి మాట, వారి నడక, వారి ప్రేమతో కూడినటువంటి మాట మన శ్రేయస్సు కోరినప్పుడు ఏది అప్పుడు కూడా జలిపించేవారు, జలిపించేవారు కానీ ఎంత ప్రేమ చూపించేవారు? ఆ ప్రేమను మనం చూపించగలమా? మహాత్ముల దగ్గర నేను ఉండడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. స్వామివారు చాలా కోపడ్డం అంటే సామాన్యం కాదు, కొందరు ఇక్కడికి పో అన్న తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళే కనిపించాలి, ఇక్కడ ఉండటానికి కూడా లేదు, అలా కోపడేవారు. బయటికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఆ స్వామి ఇంకెవరున్నారండి మనకు ఆధారం? అక్కడ బయటికి వెళ్తే మాత్రం మారుతుందా? మారదుగా, ఎప్పటికైనా వారు చూసుకోవాల్సిన వాళ్ళమేగా, ఇంకొక దేవుడు ఎక్కడున్నాడు నాకు అని బయటికి వెళ్ళి మళ్ళీ మనం ఏడ్చుకుంటూ ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఏ తల్లిలో తండ్రు నీ గురించి అడిగారు స్వామివారు, పాపం ఏదో నేను అన్నాను కానీ పాపం అది బాధపడుతున్నట్టు అమ్మాయి అని మళ్ళా ఆ మాట ఇంకొకరి ద్వారా మనం విని ఎంత పొందుకుపోతామండి? మళ్ళీ గుర్తుంటుందా? మనం గుర్తుంటుందా? ఆ మాట గుర్తుంటుందా? అందుకని మహాత్ములు వారు కోపడినా కోపాడగలరు, ప్రేమను చూపించినా చూపించుకోరు. ఎందుకంటే ఆ స్వరూపం అది, తమను తాముగానే చూసుకుంటారు ప్రపంచం అంతా, తమకు భిన్నంగా ఎక్కడా చూసుకోరు, అది ప్రేమ అంటే అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఇక్కడ ఏది ఏ పంచభూత సకామ శక్త సమీర శబ్ద ముఖేతర ముఖంతో శబ్దాల ద్వారా మన పాచన పద్ధతుల ద్వారా బయటికి మనం బాహ్యానికి కనిపిస్తున్నాం. పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం. పంచకోశాలంటే ఏంటి? ప్రాణమయ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అనేటువంటి ఐదు కోశాలు మనలో ఉన్నాయి. ఈ యంత్రం పనిచేస్తుంది, ఎవరికి వాడికి యంత్రాలు ఉన్నాయి చూసారు. ఇవి భగవంతుడు సృష్టించిన సృష్టిలో వీటిలో అవి కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. ఏది మనలో? ప్రాణమయ కోసం, ప్రాణవాయువు ద్వారా. అన్నమయ కోసం, మనం తీసుకున్న ఆహారం, తీసుకున్న ఆహారము మనం తినేది తినట్టుగా ఉంటుందా? లోపలికి వెళ్ళిన తర్వాత లోపలున్న భగవంతుడు ఎన్నిటిగా మారుస్తున్నాడు. ఆ మార్చడంలో మనకు అవసరం లేని పిప్పిని కూడా ఆ ఇంద్రియం ద్వారా బయటికి నెట్టేస్తున్నాడు. ఎవరండి ఇంత సైన్స్ సృష్టించగలిగేవాడు? అన్నమయ కోసం ఉంది మనం, ఏది అన్నమయ కోసం? మన ఇది లేకపోతే ఏది తిన్నా అది అన్నమయమే. అందుకని మార్పులు లేదు అంటే చిల్లర తిండి తీసుకోరు, చిల్లర తిండి ఎక్కువ ఇష్టపడరు. ఏది అన్నమయ కోసం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కానీ ఏది బజ్జీలు అన్నం, బజ్జీలు బ్రహ్మమై కోసం అనలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, కానీ బజ్జీలు బ్రహ్మస్వరూపం అన్నారా అండి? బజ్జీలు అన్నారా, పకోడీలు అన్నారా, కారపూస కారపుని అన్నారా? ఏమన్నా అవన్నీ దాని వెనకాల వస్తాయి, అవి ఆరోగ్యాన్ని బాడు చేసి. అందుకు అన్నమయ కోసం అన్నారు. అంటే అన్నమే మయంతో కూడినటువంటి, విస్తరింపబడినటువంటి. కొన్ని కొన్ని దేహాలకు ఎలా ఉందంటే అన్నం, కొంతమంది ఒక్కొక్క రకం రోగానికి తినలేనటువంటి స్థితిలో ఉన్న పేషెంట్కి పైన అన్నం రాసి కూడా బలాన్ని పంచేటువంటి ప్రక్రియ ఉన్నది. దాన్ని అదే అది మీరు వెళ్తారు, అది మంత్రి సత్యనారాయణ ప్రకృతి వైద్యంలో చెప్తుంటారు. అన్నం ఒంటికి రాసి బలాన్ని పొందిన వాళ్ళు ఉంటారు, ఉంది మన మహాత్ముల చరిత్రలో. ఇది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ప్రాణం ఎక్కడుందంటే ఏం చెప్తాం? ప్రాణం ఎక్కడుంది? ఎక్కడలేదు. ప్రాణం నదిక పర్యంతం ఉంది కదా. ఏది అన్నంతో పోషింపబడినటువంటి దేహము ప్రాణంతో ప్రకాశిస్తుంది, అది ప్రాణంతో ప్రకాశిస్తుంది. తర్వాత మనోమయ కోశం, మనసు ఎక్కడలేదు, ముందే చెప్పుకున్నాం కదా. మరి మనస్సు కూడా మనం తీసుకున్న ఆహారం ద్వారా, ఆ మనస్సు కూడా ప్రభావితం అవుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కూడా మన స్వభావాలు మారుతాయి. మన స్వభావాలు, మన గుణాలు ఇవన్నీ కూడా బాగా కారం తింటే కొంచెం కారం కారంగానే. అందుకనే మనకి గుణత్రయ విభాగ యోగం కనుక మనం ఒకసారి మన భగవద్గీతలు చదువుకుంటే ఏ ఆహారం తీసుకుంటే మన గుణాలు ఎలా సంచరిస్తాయో అనేది కూడా అక్కడ అందులో చెప్తాం. శ్రద్ధాత్రయ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం అన్నీ కూడా వాటి ద్వారా తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏమైంది, అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, అప్పుడు విజ్ఞానమయ కోసం. వాటన్నిటిలో కనిపించకుండా ఉండి విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏది కలిగిస్తుంది? మనం పూజ చేసేటప్పుడు కూడా మీ మనసు మాట్లాడి, పూజ చేసేటప్పుడు కూడా ఈ మంత్రం తర్వాత ఆ మంత్రం అని మనసులు మాట్లాడేది. చేసుకునేవాళ్ళు కూడా ఈ పువ్వు పెట్టాలి, ఇప్పుడు గంధం పూయాలి, ఇప్పుడు నీళ్ళు వదలాలి, ఇవన్నీ కూడా ఏది క్రియారూపంలో ధరించాం. కానీ విజ్ఞానం దగ్గర ఏముందంటే ఇప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది. మనం చేసినప్పుడు మన మనసు ఏకాగ్రతగా నిలవాలి. నిలిచిందా? అమ్మ చెప్పారు కదా, పుష్పం పెట్టినా పెట్టకపోయినా మన మనసే పుష్పం చేసి ఆ భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి అన్నప్పుడు ఏ మాత్రం సెన్స్ ఉన్నా అందరూ స్వామివారి దివ్య చరణారవిందముల దగ్గర, మనం అక్కడికి వెళ్ళి చూడాలా, ఇక్కడ ఉన్నప్పుడే ఆ దివ్య చరణారవిందములు పెద్ద పాదములవి. ఆ పాదములు నేను అనువు ఎక్కడుంది అసలు? ఆ పెద్ద పాదాల దగ్గర మనం ఒక చిన్ని పువ్వు తీసుకెళ్ళి, ఒక చుక్క మల్లి పువ్వు తీసుకెళ్ళి పెట్టాం. పెట్టామా? ఒక సంపింగ పువ్వు, ఒక సన్నజాజి పువ్వు పెట్టాం. పెట్టినప్పుడు దానితో మన మనసు ఎంత ఆనందిస్తుంది అక్కడ. ఏమండి, కోటీశ్వరుడి కోటిపత్రి చేయగలమా మనం? అసలైన ఆయన కావాలన్నాడు అవన్నీ, మనోపుష్పమే కావాలన్నాడు. ఏం కావాలన్నాడు అక్కడ? మనోపుష్పమే కావాలని. అది దేని ద్వారా గుర్తించుతాము? విజ్ఞానమయ కోశం ద్వారా. ఏది ఇప్పుడు మనం ఇంత చెప్తున్నటువంటి విషయాన్ని మనం వింటున్నప్పుడు ఎవరు మనకి ఇంత ప్రాణాన్ని పోసి ఈ జీవితాన్ని ఇలా నడిపిస్తున్నాడంటే ఎవరి వల్ల అవుతుంది? ఏ భగవంతుడి అనుగ్రహంతో మనం ఈ జీవితం ముందుకు వెళుతూ ఇన్ని ఏళ్ళు వచ్చాయి మనకి, ఇన్ని ఏళ్ళు ఎలా గడిచాయి, ఎన్ని కష్ట సుఖాలు వచ్చాయి మధ్యలో, ఎన్ని ఆందోళనలు పొందాము, మర్చిపోయాం అవన్నీ కూడా. అవన్నీ మరిచెట్టు చేశాడు భగవంతుడు, లేకపోతే ఈరోజు ఇంత ఆనందంగా ఉండేవాళ్ళు. మరుపు కూడా వాడిదే, అది కూడా ఉంది భగవద్గీతలో, సర్వశ్చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అంటాడు ఆయన జగద్గురుదేవుడు. నావలనే నేను నీ హృదయంలో ప్రకాశిస్తూ నావలన మత్త నావలన స్మృతి అంటే ఏంటి? జ్ఞాపకం, స్మృతి, మత్త స్మృతి జ్ఞానం. ఇగో ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి భగవత్ తత్వాన్ని, తత్వం అంటేనే జ్ఞానం, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అంటే మరుపు, మర్చిపోవడం కూడా ఆయనదయ్యే. లేకపోతే ఈరోజు మనం ఇంత సజావుగా బతికే వాళ్ళం కాదు. వెనకవన్నీ గుర్తుపెట్టుకుంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంలో బట్టే ఇవన్నీ తెలిసి తెలిసి మనలోనే ఉండి మనకి అందచేస్తున్నది ఏది అంటే విజ్ఞానమయ కోశం. ఇది అది విశేషమైనటువంటి జ్ఞానానికి పోతే విజ్ఞానమే. కానీ ఇవన్నీ వదులుకొని కేవలము ప్రపంచము విషయాదులు ఆయా స్వభావాలు అందులో ఉన్నదనుకోండి, అది విజ్ఞానం కదా, అజ్ఞానము. అక్కడ సజ్ఞానం అంటే ఏంటో తెలిస్తే కదా. అందుకని విజ్ఞానమయ కోశం, ఆఖరిదేది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, అది ఎప్పుడు ఆనందమయంగా ఉంది. అది ఎప్పుడు కూడా అది అనుకుని అది అనుభవైక వైద్యం అన్నారు, అది ఆనందమయ కోశం. అందుకని పంచకోశ గుణత్రయాది, పంచకోశాలు గుణత్రయములతో కలిసింది, సత్వరజస్తమో గుణములతో కలిసింది. పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణ, సమస్త ధర్మాలకి కూడా విలక్షణంగా ఉంటూ ప్రకాశిస్తున్న నా ప్రభు ఉన్నాడే, కనిపిస్తానికి రూపంగా మనం అనుగ్రహించినప్పటికీ వీటన్నిటికీ కూడా విలక్షణంగా ఉండి ప్రకాశించే ఆ ప్రభువుని ప్రాతరేవహి అంటే ప్రాతకాలంలోనే అంటే తెల్లవారక ముందే, ఇది మన మనస్సు ఈ ప్రపంచ జ్ఞానంలోకి రాకముందే ప్రాతరేవహి మానసాంతర్భావయేత్, మనసులో మనస్సులో అంతర్భావయేత్, మన మనస్సులోనే. ఇది ఎవరన్నా చెప్పాలా, ఎవరికన్నా తెలవాలా, నేను చాటింపేయాలా, నా అంతర్భావంలో ఇలా నేను భావన చేశాను నేను చెప్తే మాత్రం ఎవరికన్నా అర్థమవుతుందా? ఎవరి మనసులో వాళ్ళే అంతర్భావయేత్ గురుపాదుడు. ఇక్కడ లేని గురుపాదుడు అక్కడ మాత్రమే ఉంటాయండి. నువ్వు మనలోకి మనం చూసుకోవడం రాలేకపోతుంది కాబట్టి అక్కడ ఒక చిహ్నంగా మనం చూపించాల్సి వస్తుంది. వారు అంతర్గతంగా అందరిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ పాదములు లేకుండా మనం ఎలా జీవిస్తున్నా ఆలోచించు. నీ మనసులోకి నువ్వు ప్రయాణించు, నీ లోపలే ఉన్నదంతా. అందుకనే మౌనానికి భాషలు ఎక్కువ. నువ్వు మాట్లాడితే అర్థాలు ఉండొచ్చు, అపార్థాలు కూడా ఉండొచ్చు, కానీ మౌనాన్ని పాటిస్తే ముందులో అయితే చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ ఎందుకంటే ఒకరోజు మౌనం చేయండి, లేదా ఒక గంట మౌనంగా ఉండమనండి చూద్దాం. నిద్రలో కాదు, జాగ్రత్త అవస్థలు. మాట్లాడొద్దంటే బోల్డని మాటలు గుర్తుకొస్తాయి. ఇక మౌనం పట్టుకుంటారు కొంతమంది, ఒక కాగితం పెన్ను పెట్టుకుంటారు దగ్గర. ఎందుకని ఆగలేక, ఇప్పుడు ఆ గంట మౌనమో రోజు మౌనమో ఆగలేక ఆ పుస్తకము పెన్ను పట్టుకొని ఈ రాసి చూపిస్తూ ఉంటారు. అది ఒక దౌర్భాగ్యం. అంటే మనసు మాట్లాడుతున్నట్టే మాట ఏం ఆపమన్నారు, ఈ మాటను ఆపమల్లా, నీ మనో ఆలోచనలు కొంచెంసేపు కట్టిపే, మనసుకు ఉన్నటువంటి ఆలోచనల్ని కట్టిపెడితే అదేమవుతుంది, నిజమైనటువంటి ధ్యానం అవుతుంది. అందుకని ప్రాతరేవహి మానసాంతర్భావయేత్ గురుపాదుడు. మన మనసుకు అంతర్భావన చేయడానికి నీకేం కావాలండి, ఖర్చే ఉంది చెప్పండి. ఎంత సమయం మనం వృధా వెళ్ళిపోతుందో మనకి కాణల్లా, మనం గుర్తించడల్లా. అందుకని అట్లా వృధా పోకుండా మనం ఎప్పటికప్పుడు ఇంతగా ప్రకాశించి అణువణువులోనూ అణువు తానే పరమాణువుగా తానే ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రభు ఉన్నారో, జగన్మాత ఉన్నదో, అటువంటి పరమాత్మని మనం నిత్యము కూడా మనసు అంతర్భావయే మనసులో అంతర్భావన చేయాలి. అది మనదై ఉన్నది, మనసొత్తై ఉన్నది. ఈ గుండె నుంచి ఎవరు తీసుకెళ్తారు? ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చోట ఏంటంటే మహాత్ములు కొంతమంది వారి సాధన ద్వారానో లేకపోతే ఎదుటిన్న భక్తుల్ని రంజింపజేయడం కోసం భక్తులను ఉద్దేశించి కొంతమంది గురువులు ఏంటంటే దేవుళ్ళు తీసిస్తుంటారు. దేవుళ్ళు తీసి ఇవ్వడం అనేది ప్రపంచంలో మనం చూస్తున్నాం కొద్ది కొద్ది చోట్ల. అలా అయితే ఒకసారి నేను అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు ఒకరింటికి వెళ్ళడం, అక్కడ ఏదో యాగం చేశారట. యాగం చేస్తే వాళ్ళు మన దగ్గరకు కూడా వస్తారు. ఆ ఇంటి వాళ్ళు వాళ్ళందరూ అమ్మ వెళ్ళారు అంటే అమ్మ దగ్గర మనం కూడా వస్తుంటారు. ఆ వచ్చిన వాళ్ళతో పాటు ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు కూడా వస్తుంటారు. వస్తే కొంచెం వాళ్ళతో వచ్చిన పక్కింటి ఆవిడ కొంచెం బాగా ఎక్కువ మాట్లాడుతుంది. మాట్లాడటంలో మాతాజీ మొన్న ఇగో ఈ పక్కన ఈ ఇంట్లో వాళ్ళని స్వామిజీ వచ్చారని అయితే యజ్ఞం జరిగింది అక్కడ. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి పని చేశారు. అంతకపోతే ఇంటికి మనం చేయలేం కదా, చాలా మంచి పని చేశారు, చాలా మంచి యజ్ఞం జరిగింది అన్నారు. చాలా సంతోషం అంటాం, ఏమంటాం అన్న తర్వాత ఆ లూజు దాకా ఆవిడ ఏమన్నంటే అది కాదు మాతాజీ, ఏమైందో తెలుసా అండి, ఆ యజ్ఞంలో విఘ్నేశ్వరుడు విగ్రహం చేసి తీసిచ్చారండి ఆయన. అబ్బో చాలా చాలా మంచి, చాలా అదృష్టం అమ్మ, దేవుని తీసి ఇచ్చారు కదా, చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నా. నేను బయట చూస్తున్నా, చాలా చేసుకోవచ్చు అమ్మా అన్న తర్వాత అప్పుడు ఊరుకుందా. ఎక్కడైతే మనం ఎక్కువగా మాట్లాడతామో కొన్ని మనకు తెలియకుండా మాటలు కూడా జరిగిపోతూ ఉంటాయి, అక్కడే మన ప్రతిబంధకం వస్తుంది. ఆవిడ అని ఊరుకుందా, ఆ స్వామిలో రండి మేము వినాయకుడిని తీసిచ్చారండి అని అన్న తర్వాత మీ గురువుగారు కూడా ఇలా తీసిస్తారా అండి అని, మీ గురువుగారు కూడా ఇలా తీసిస్తారా అండి అని. వెనకాల స్ఫురణ దేవుడు, మన దేవుడు మనకు కూడా ఉంటాడు కదా. వెంటనే అన్నాను, ఏదమ్మా విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నారు కదా, ఏది నేను ఒకసారి దర్శనం చేసుకుంటాను, ఏది చూపించరా అన్నాను. ఇంకా ఆవిడే అంది, అసలు ఆవిడ పాపం మన నోట్లో పడిపోయింది, నోట్లో రాయబడుతుంది పాపం, నోట్లో ఎలకాయ పడిపోయింది, పచ్చి ఎలకాయ పడిపోయింది. ఆ పక్క ఆవిడ ఏమనలేక, ఇక్కడ తీసుకురాలేదండి, ఇంట్లో పెట్టి వచ్చామండి, ఇంట్లో ఉండండి అది. అవునా, అంతటి మహాప్రభు ఇస్తే ఆ దేవుని ఇంట్లో వదిలిపెట్టి తాళం పెట్టొచ్చారా మీరు? మా గురువు గారు ఇప్పుడు మాతో పాటుగా ఉండే దేవుణ్ణి మాకు ఇచ్చారు. మనందరిలో చైతన్యం ఉంది, మీరు గుర్తించండి. మీరు ఏ దేవుని ఉపాసన చేశారో ఆ దైవత్వం మనతో పాటే వస్తుంది. నువ్వు టాయిలెట్కి వెళ్ళినా కూడా వస్తావు, లేకపోతే నీ పని ఏముండేది కాదు. ఎందుకంటే బహిర్భూమికి వెళ్ళి కూడా మంచి తత్వ దృష్టిలో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి దాన్ని శరీరాన్ని ఏకం చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. మలాన్ని దాన్ని దృష్టి లేదు, అక్కడ వాళ్ళకి ఆ దృష్టి లేదు. ఏమండి మలం అంటే విడిచిపెట్టిన తర్వాత ఎంత అసహించుకుంటాం మనం. మలాన్ని ఒంటికి పూసుకున్న వాళ్ళు ఉన్నారండి మహాత్ముల్లో. అంటే ఏంటి, వారికి శరీరము అది మలం అనేటువంటి దృష్టి కూడా లేదు, అక్కడ కేవలం భగవద్ దృష్టి, ఉన్నదంతా భగవన్మయమే అనేటువంటి దృష్టి ఉంటే కనుక జరగదు. ఇప్పుడు మనందరిలో ఒక భగవంతుడు ఉన్నాడు. మన మహానుభావులు మనకేం చెప్తున్నారు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నీలోనే ఉన్నదా చైతన్యం, నీలోనే ఉన్నదా శక్తి, నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు. ఇదిగో ఈ శరీరం ఉన్నంతసేపే అది నీలో ఉంటుంది, అది జారిపోయిన నాడు నువ్వు ఇక్కడికి రాలేవు. నువ్వు ఇక్కడికి రాలేవు సరికదా, నిన్ను మనిషిగా చూడరు. ఏది ఏమంటారు అప్పుడు, శవము అంటారు, శవము అంటారు. ఆ శవాన్ని నలుగురు ఎత్తుకోవడానికి కూడా అనుమానం పడతారు. నేను ఎత్తుకోనా, నేను ఎత్తుకున్నా, నువ్వెత్తుకోవా అన్నట్టుగా చూస్తారు. ఎందుకని, మరి ఇంత గొప్పవాడివే, ఆ గొప్పతనం దేనిలోంచి వస్తోంది, దేహమే అనుకుంటే అక్కడ దేహం కనిపిస్తోందిగా. దేహం కనిపిస్తున్నప్పుడు దేహం ఎక్కువ గొప్పతనం అయితే ఆ దేహాన్ని కూడా మనం దాచుకోవాలి, ఎత్తుకోవాలి. ఎంతవరకు ఆ దేహం పవిత్రతగా ఉంటుంది లోపల నువ్వు చూడలేవు. అది ఇంద్రియజన్య జ్ఞానం కాదు, అది ఇంద్రియాలకు గోచరించేటువంటిది కాదు, ఇంద్రియాలను కూడా ప్రకాశింపజేసేటువంటిది. కాబట్టి అందులో చైతన్యం అనే శక్తి ఉన్నంతసేపు మానవుడికి ఒక గొప్ప కీర్తి లభిస్తుంది. నువ్వు తింటున్నావు, 10 మందికి పెట్టగలుగుతున్నావు, ఎక్కడ కావాలన్నా నడవగలిగి వెళ్ళగలుగుతున్నావు, ఎగరగలుగుతున్నావు, పడగలుగుతున్నావు. ఆఖరి కాలు చేయి కూడా విరిగేది అందులో ఉన్నప్పుడే తెలుసుకో. నా కాలు చేయి విరిగినా, నాకు తలనొప్పి వచ్చిందని చెప్పినా, ఇందులో ఆ శక్తి ఉన్నంత వరకే చెప్తున్నాం మనం. ఆ శక్తి తొలగినప్పుడు ఇది ఇప్పుడే తాగుతోంది, బ్రతుకున్నంతసేపు ప్రియత్వం ఉన్న దీని మీద దాని యొక్క ఏది భూతకాలమే ప్రేత. ప్రియం ప్రియమునకు భూతకాలం ఏంటి, ప్రేత. ఇందులో చైతన్యం తప్పుకున్న తర్వాత ఏమని పిలుస్తున్నావు, ప్రేత అయిపోయాడండి అంత పెద్ద మనిషి కూడా. అయ్యే ఆ ప్రాణం పోయేసరికి ప్రేతగా ప్రేతగా వచ్చేసిందండి అంటున్నావా లేదా ఏంటి. అదే దేహం చాలా అందంగా కనిపించాడు ఒకప్పుడు, చాలా అందంగా కనిపించింది ఆమె, కానీ ఎందుకు ప్రేత అవుతుంది, మన చేతుల్లో లేదండి. ఎవడు సృష్టించాడో వాడి చేతుల్లో. కానీ మనం అన్నీ బాగున్నప్పుడే, మన జీవితం మనం గడుపుతున్నప్పుడే మనం దాన్ని గుర్తించాలి. నీలోనే దాగి ఉన్నటువంటి ఒక విషయాన్ని నువ్వు గమనించాలి, గుర్తించాలి, సాధన చేయాలి. ఏది నేనై ఉన్నాను, ఏది ఎంతవరకు మనకు ఉండాలి, కాబట్టి మనల్ని మనం విచారణ చేసుకోకపోతే మనం అటువంటి స్థితిని మనం పొందాలి. అటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి బోధ చేయడం కోసమే మహాత్ములు రూపధారణ చేసుకుని వచ్చారు, లేకపోతే మనకు అందేది కాదు. మనం ఇంతటి వాళ్ళు చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నారు మహాత్ములు మనకి. ఇప్పుడు మనతో ఉన్నాడో లేదా దేవుడు చూడండి. మీతో దేవుడిని తీసుకెళ్తారా? నువ్వు గుట్లోనే పెట్టొచ్చావు. ఇప్పుడు నేను కూడా బయటికి వెళితే మళ్ళా దేవుడు దండం పెట్టి ప్రయాణం అంతా సుగమంగా అని ఓ దండం పెట్టుకునే బయలుదేరుతా. కానీ దేవుడు నాతో లేడా? అందరూ గమనించండి, మీతోనే ఉన్నాడు. ఇంటి గుళ్ళకి వెళ్ళొద్దని కాదు, ఇందులో నువ్వు దర్శించే శక్తి నీకు వచ్చేంతవరకు వెళ్ళు. కానీ వెళ్ళిన వాడు వస్తున్నావు, కానీ ఆ గుడికి అతుక్కుపోతున్నావు. నువ్వు గుడికి అతుక్కుపోగా వెళ్ళి దర్శించి వచ్చేసాము. తిరుపతి వెళ్ళి వచ్చేసాం, అన్నవరం వెళ్ళి వచ్చేసాం, మా వెళ్ళిన తల్లి దగ్గరికి వెళ్ళి వచ్చేసాం. వెళ్ళాము అంటే మళ్ళీ వచ్చేస్తున్నాం మనం. కానీ అమ్మ మనలోనే ఉంది, అమ్మ మన విడిచిపెట్టి లేదు. అమ్మ మనలో ఉండే అనంత శక్తిని మనకి. అందుకనే భగవంతుడు ఎప్పుడు జీవుని జీవుడిగా అలా మహాత్ములు ఏమన్నారు, పరబ్రహ్మ నీవే అయి ఉన్నావు అలా అని చిన్న చూపు చూపించలా గుర్తించమని చిన్నపిల్లలకి మెదిపి అన్నం మెత్తగా చేసి, ఏది అది తినలేని స్థితిలో ఉన్నప్పుడు అన్నప్రాసన అవగానే ఎలా తల్లులు ఆ పిల్లలకి రంగరించి పెడుతూ ఉంటారో, తిన్నా తిను తిను అని. ఒకవేళ కూర్చుని తినకపోతే చంకనేసుకుని ఆ పక్కనకి పక్క తిరుగుతూ, ఎలాగైతే వాళ్ళ చేత నువ్వు పెట్టాల్సిన ప్రయోజనం తినిపించడానికి ప్రయత్నం చేస్తావో, మనకు కూడా నువ్వే బ్రహ్మవై ఉన్నావు అని చెప్పడం కోసము మనకి ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత ద్వారా, భగవన్ నామం ద్వారా, చిన్న చిన్నటువంటి కథల ద్వారా, భగవద్ భక్తుల యొక్క చరిత్రల ద్వారా ఎన్ని విధాలు మనకు అందిస్తున్నారండి. సత్యం మనం గుర్తించాలి, ఎందుకంటే అసత్యమైనటువంటి దేహానికి ఆధారము సత్యమే. సత్యం మనందరిలో ప్రకాశిస్తోంది కాబట్టి మార్పు చెందేటువంటి దేహము ఇంకా ఉన్నది అనేటువంటి ఉనికిని కలిగి ఉంది. ఇది ఇంకా ఇలా ఇలా వెళ్ళగానే ఎప్పుడు ఆకర్షణ వస్తుంది, జారిపోతుంది. జారిపోయిన తర్వాత నేను అనేటువంటి ఆ చైతన్యానికి మాత్రం మారుతుంది. అందుకనే పడుకోబెట్టిన తర్వాత ఏది అయ్యో సత్యం అండి, సత్యం పడిపోయాడు, సత్యం చచ్చిపోయాడు అంటారు. కానీ ఈ పడుకున్న వాడిని దేహం అంటారు, కానీ పోయిన వాడిని సత్యం. సుబ్బారావు పోయాడండి అంటారు. మరి ఉన్నవాడు ఎవరంటే సుబ్బారావే, కానీ లేడండి, పోయాడండి, ఇంకా లేదు. ఇంకా పోయింది ఎవరు, ఈ ఉన్నది ఎవరు? అది నాది ఇది నాదని నాది అనుకున్న ఇల్లు వెళుతుందా, ధన బాధ ధనధాన్ని భోగభాగ్యాలు వెళ్తున్నాయా, ఇది బ్యాంక్ బ్యాలెన్స్లు డిపాజిట్లు వెళ్తున్నాయా? ఓలని నగలు పెట్టుకుంటారు కదా, ఆ నగలు వెళ్తున్నాయా? వదులుతారా ఎవరన్నా? ఏమండి, ఆడు వంటిన్న నగలున్నా చెప్పేటప్పుడే మొత్తం నగలన్నీ తీసి బయటపెడతా. ఒకవేళ పోయిన ఒంటి నిన్న నగలతో పోయిందనుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని మొత్తం ఒంటి మీద నగలన్నీ ఉంచేసి ఏదో అంతవరకు సర్దేసి బయట అది పోయాడమ్మా అని బయట పెడతారు వాళ్ళు. పట్టిన తర్వాత ఇంకోటి ఉంది, ఆ నోట్లో కొంచెం బంగారం అన్నా గ్రామ బంగారం అన్నా పెట్టాలని కొంతమంది పొంది ఉండేసరికి ఏమి ఎదుగుతారు? ఏమైనా పెడతారు, ఉంగరం పెడతారు అనుకుంటున్నారు మీరు. ఎతికి వెతికి వెతికి ఎక్కడో ఎక్కడో పనికిరాని ఒక పోగుకి వెనకాల సేల్ ఉంటుంది చూసారా, అర్జెంటుగా సేల్ కోసం ఎదుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువేదైనా ఇస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, అందుకని సీల వెతికి దానిలో కూడా అంత ఎందుకమ్మా ఏదో శాస్త్రానికి అని ఒక ముక్క దానికి కట్ చేసి నీకు భయం లేదు నీకు నేను పెడతాను కదా, నాకు నాకే ఉంది కదా బాధ్యత. మృత్యు అంటే మాకేం భయం లేదు, ఎందుకంటే అమృత స్వరూపులం అయినో దాని గురించి మాట్లాడుకోవడం ఏంటి? అందుకని ఇప్పుడు పెట్టకపోతే ఉంది మనకి, రేపు వేస్తుందా లేవనిస్తామేంటి? అది ఇది అలా పెడతారు అవి ఇవన్నీ మభ్య పెట్టి మనకి. అది నాది ఇది నాదని ఎర్రవి ఎదవు, ఏది నీది కాదురా, ఏది మనసు, ఎన్ని వదిలిపెట్టేస్తున్నావు, ఎన్ని పోతున్నాయి మన వెంట వస్తున్నాయి, చిన్నప్పటి నుంచి ఎన్ని రకాలు జరిగిపోయాయో. ఎర్రవి ఎదవు ఏది నీది కాదురా అని అక్కడ ఉంది అసలు రహస్యం. నేను నాది ఏది, ఇప్పుడు ఇక్కడ నేను అనబడే సుబ్బారావు వెళ్ళిపోయాడు, నాది అనేటువంటి దేహం ఇక్కడ పడుకోబెట్టి ఏడ్చుకున్నాడు. ఏదో విధంగా గుర్తించాలి కాబట్టి సుబ్బారావు పోయాడు అంటున్నాను తప్ప ఇక్కడ ఉన్నాడు అంటల్లా. ఇది సుబ్బారావు దేహమే కదా, ఇది ఉన్నాడు ఆ దేహం చూసే కదా సుబ్బారావు అంటే బాగున్నావా ఇప్పుడు వచ్చావేంటి అంటాం కదా, ఈ దేహం చూసే కదా అనుకున్నది, ఈ దేహం చూసే కదా మనందరం గుర్తుపట్టింది అది నాది. ఈ నేను అనబడే సుబ్బారావు నేను నాది దూరమైనప్పుడు నీవు నీవుగా నిలిచేటప్పుడా మన ఈ జీవితంలో చేసుకున్న సుకృతం ఏదైతే ఉన్నదో పుణ్యం ఏదైతే ఉన్నదో ఆ పుణ్య పాపాలు అవి పట్టుకుని ఆ జీవుడు ఏది అనంత వాయువుల్లో కలిసిపోతాడు, మళ్ళా వెతుక్కుంటాడు అక్కడ. అంతా పుణ్యమే చేసుకున్నాడు, గురుగర్భచరితమయ్యి చక్కగా గురువు ఉపాసన తీసుకొని తత్వ దృష్టితో ఉన్నారనుకోండి మరి జన్మ రాదు, ఎందుకంటే అందులో ఇంక కర్మ లేదు, కర్మశేషం ఉంటేనే మళ్ళీ జన్మకు కారణమవుతుంది. జన్మ దేనికి వచ్చింది, ఎలా వచ్చిందంటే కర్మ ఉండబట్టి జన్మ వచ్చింది. ఎప్పుడైతే కర్మరహితమైపోతుందో అప్పుడు ఇంకా ఏది పునర్జన్మ అనేటువంటిది కలగదు. అందుకని నేను నాది దూరమైనప్పుడు నీకు నీవుగా నిలిచేటవారు తత్వమసి. అక్కడ ఏ వాక్యాన్ని మనకి గుర్తింపజేస్తున్నారు? తత్వమసి, అది నీవే, అది నీవే అయినా. దాన్ని గురుదేవు చెప్తుండేవారు, తత్ అనేటువంటి ఆ పరబ్రహ్మ వస్తువుని చేరుకోలేక ఏదో తత్వమసి 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 అంటే తత్వం కాదు మసి అవుతావు అర్థమే. తత్వం కనుక మనకి అవ్వకపోతే, తత్వం కనుక మనకి పట్టకపోతే ఏముంటుందండి? మసే. మసి అంటే ఏంటి? మళ్ళా పునర్జన్మ కలగాల్సిందే. మళ్ళా జన్మ ఎటువంటి జన్మ వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు ఎంతప్పుడు పుణ్యం చేసుకున్నాము, మానవ జన్మకు వచ్చాము, ఇప్పుడు దీన్ని మనం వదులుకోకూడదు. కానీ నేను నాది దూరమైనప్పుడు నీవు నీవుగా నిలిచెదవురా, ఇది నిజమురా, ఇదే సత్యమురా, అది సత్సంగం. ఏది సత్సంగం అంటే కార్యక్రమం సత్సంగం అని కాదు, ఏదైతే మనం ఇక్కడ విచారణ చేసుకున్నామో దాన్ని నువ్వు విచారణ చేస్తే సత్యమే తాను అనేటువంటి విషయాన్ని అనుభూతిలో మిగిలిపోతుంది. దాన్ని జరిగేదేదో ఈ ప్రపంచంలో కాలంతో కూడినటువంటిది, కాలంతో ప్రయాణం చేస్తుంది, దేహం కాలానికి సంబంధించింది, ఇది ప్రయాణం చేస్తుంది. నిన్నటి రోజుకి వాటికి రాదు కదా, మన జీవితంలో నిన్న గడిచిపోయింది, ఇవాళకి రేపు రమ్మంటే వస్తుందా? రాదు. అది ఇప్పుడు పోయినటువంటి సంవత్సరాలన్నీ వెనక్కి తిప్పుదామంటే వచ్చేవా? రావు. ఇది ఇది కాలమానం ప్రకారం జరగాల్సినటువంటిది. కానీ నేను అనేటువంటి దానికి వృద్ధ క్షయాలి, ఆత్మ వస్తువుకి వృద్ధ క్షయాలు లేవు. అక్కడ స్త్రీ పురుష లింగ భేదం లేదు. అక్కడ దానికి రాకడా పోకడా లేదు, అనంతంగా ప్రకాశిస్తుంది. ఈ ఆకాశము మన ఈ బిల్డింగ్ కట్టక ముందు ఒక ఖాళీ స్థలం ఉంది అక్కడ. అందరం ఈ ఖాళీ స్థలంలో వచ్చి మనం ఏం చేసాం, ప్రతి యాగం చేసుకున్నాం. ఇక్కడ టెంటేటివ్గా మనం ఏది బందే చేసుకుని ఆ టెంట్లు అవి వేసుకుని మనం పెద్ద యాగం చేసుకున్నాం. ఇక్కడ అష్టలక్ష్మి యాగం చేసుకున్నాం. ఆ తర్వాత మరి 11 రోజులు ప్రోగ్రాం చేసుకున్నాం. 7 రోజులు మనం ఇక్కడ సప్తాహం చేసుకున్నాం మనం. అప్పుడు మన గుప్తా గారి ఇంట్లో భోజనాలు పెట్టారు పాపం. మరి అప్పుడు భగవంతుడు అట్లా ఇచ్చాడు. అప్పుడు అలా జరిగింది. అప్పుడు ఏం లేదు, అసలు ఈ ప్లాన్ కూడా లేదు. అప్పుడు అంతా ఉన్నది ఖాళీయే. ఆ తర్వాత స్వామివారి మాట ఏమైనా సరే మనం ఆచరించి తీరాల్సిందే అన్న పట్టుదల మనకే కాదు, ఈ భూమిని మనకి ఇచ్చినటువంటి వారికి కూడా నేను చూస్తానా ఆశ్రమం మీరు కడతారా అనే స్థితికి వచ్చాం అని వెంటనే మన శ్రీరామన్నయ్య గట్టిగా పట్టుబెట్టి ముందుకు తవ్వక ఎంత కంగారు పడ్డాడు, తొందరగా పుచ్చేయండి తొందరగా పుచ్చి ఎక్కడి వెనక నుంచి తోసేవాడు కూడా ఒక లేకపోతే ముందుకు వెళ్ళలేమో. వెంటనే అందరూ ముందుకు వచ్చారు. తర్వాత వారు కూడా దీనికి ఎంత సహాయం, స్థలమే కాదు దానికి కట్టుబడి కూడా వారు హెల్ప్ చేశారు, వాళ్ళని సహాయం చేశారు. అంతేకాకుండా ఎంతమంది భక్తి హృదయాలు ఇక్కడ సేవకి సహాయానికి నిలబడ్డారు. నిలబడేసేటప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఒకప్పుడు ఖాళీ అనుకున్నాం, ఇప్పుడు బృందావనం అంటున్నాం. అవునా, అంటున్నాం కదా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా బృందావనం అంటామా? దీంతో పాటు ఆ సైట్తో పాటు ఈ సైట్ కూడా ఖాళీగానే ఉంది అప్పుడు. కానీ ఇంత కట్టుకునేసరికి ఇది ఘట, ఇది మఠాకాశం అయిపోయింది. ఆ మామూలుగా ఉన్న ఆకాశము ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టేసరికి మఠాకాశం అయింది. ఈ మఠాకాశము మళ్ళా ఏది ఏమవుతుంది, అనంతమైనటువంటి మహాకాశంలో భాగమే కానీ దాన్ని విడదీయడానికి వీల్లేదు. అలాగే పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ ఇన్నిట్లో ఎంతమంది ఉన్నా అలాగే ఇక్కడ తీసుకొచ్చి కొన్ని కొండలు పెట్టామండి. ఘటాకాశం అంటాం, కొండలు తీసుకొచ్చాం. ఇదంతా ఖాళీగా ఉంది మనం వచ్చి కూర్చున్నాం. ఇదంతా నిండిపోయింది అనుకోండి, ఇంకా మనం ఎక్కడ కూర్చున్నాం? ఇక్కడ ఆకాశం అంటే అవకాశం, ఖాళీ అని ఆ ఖాళీలో కొండలు పెట్టామండి. కొండలు పెడితే కొండ పెట్టేసరికి ఏం చేసాం అక్కడ, అది కొండాకాశం, కొండ అన్నాం. దాని పేరు కొండ. కొండలు కూడా ఖాళీ ఉంది. ఆ కొండలో ఉన్న ఖాళీని ఏమంటాం, ఘటాకాశము అంటాం. అలా వెళ్తూ ఏది పిల్లవాడు ఒకడు కర్ర పట్టుకుని దాన్ని కొండలన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అవన్నీ విచ్ఛిన్నం అయిపోయి ఏముంది అక్కడ, కొండలేదు. ఏముంది అక్కడ, ఆకాశం ఒకటి. దాన్ని కూడా మహాకులు ఎలా చెప్పారంటే, కొండలు చేసి పెట్టుకున్నాడంట. కొండలు చేసేటువంటి వాడు ఏది పచ్చి కొండలు కాల్చకుండా ఆ పచ్చి కొండలు చేసి పెట్టాడట. చేసి పెడితే అట్టుగా పశువులు వెళ్తున్నాయట, గేదెలు అవి వెళ్తున్నాయి. వెళ్తూ అవన్నీ కూడా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాయంట. తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఆ చేసిన వాడికి అయ్యయ్యో నా కుండలన్నీ విచ్ఛిన్నమైపోయినాయే అనుకున్నాడు. కానీ మళ్ళా ఆ మట్టిని నీళ్లు పోసి తొక్కి మళ్ళా మర్దనా చేసి మళ్ళా కుండలు చేశాడు. మళ్ళా రూపాలు వచ్చాయి వాటికి. కానీ ఒక రోజున కుండలన్నీ కూడా కాల్చి కూడా పెట్టాడు. కుండలు మట్టి కుండల్ని పచ్చి కుండల్ని ఏం చేశారు, దాన్ని ఆవేస్తారు, ఆవంటారు దాన్ని, ఆవా అంటే కాల్చాడు. కాల్చిన కుండలను నీళ్ళ ఇంట్లో పెట్టాడు. మళ్ళా పశువులు ఏం చేసాయి, గబగబా తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. అన్ని ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఇప్పుడు లబోదిపోమని ఏడుస్తున్నాడు. ఎవరా కుండలు చేసిన వాడు లబోదిపోమని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, కాలిన కుండలు కదా అవి. కాలిన కుండలు మళ్ళా కుండల వాళ్ళంటే అవుతాయా, అయ్యి అబ్బో ఇక. అందుకని దానికి పునర్జన్మ లేదు. ఏది కాల్చిన కుండకి మళ్ళా తయారు చేయడానికి అవకాశం లేదు. పచ్చి కుండ అయితే మళ్ళా కుండ తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాగే మనందరిలో పచ్చి ఉందనుకోండి, మనందరూ ఈ ప్రపంచాన్ని పట్టుకుని విషయాదులు పట్టుకుని ఏమంటే ఏ తిన్నా కడుపు నిండుతుంది. కానీ కొన్ని కొన్ని జీవచాపల్యానికి ఇదే తినాలని పెట్టుకుంటూ ఉంటారు. అదే తినడం కాదు, ఏదో దొరకేదానికి ఎంత దూరం అయినా పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుని మరీ తింటుంటారు. ఇది ఎంతవరకు ఉంటుంది, ఈ గొంతు దాటగానే మలమే. విచారణ చేస్తే కానీ మనకు అందదు, సామాన్యంగా ఉంటుంది. కానీ ఇవి మన జీవితాల్లో చాలా చాలా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క పూటని వేస్ట్ చేస్తుంది. ఇలాంటి భావనలు వచ్చి మనకి ఎవరి మనసు అయితే సాధనతో మహాత్ములు చెప్పినటువంటి వాక్యంతో మనం పునీతమైపోయి సాధనలో తనను తాను మర్చిపోతాడో, తనను తాను వేధించుకుంటాడో, ఆర్ద్రం ధ్వంది జ్యోతిర, ఎవరిని తనను తాను వేల్చుకుంటాడో, వేల్చుకున్నటువంటి వాడికి మన పునర్జన్మ దోషం ఎందుకు వస్తుంది? పునరావృత్తి ఉండదు. ఎవరైతే చౌచౌగా అది చేయొచ్చులే, ఇది చేయొచ్చులే, ఇది చేయొచ్చులే, అది చేయొచ్చులే అని ఏంటి ఉన్నటువంటి సమయానికి ఉన్న 100లో 98% ప్రపంచం కావాలంటూ 2% 10% ఆ భగవంతుడు అనుకుంటూ ఉంటారనుకోండి, అది కాలిందా? కాలేదు, పచ్చిగా ఉంటుంది. దానికి కూడా గురుదేవులు ఇంకోటి కూడా చెప్తుండేవారు, చెట్టును పట్టుకున్నటువంటి చేది మన మామిడికాయ, మామిడికాయని మనం కొయ్యాలి అంటే బాబు అయిపోతుందిలే నాయన, వెళ్ళిపోతున్నారు పక్కన లాభం లేదు. పచ్చికాయ ఉందనుకోండి, ఆ పచ్చికాయని ఇలా పీకం పీకితే సొన కారుస్తుంది, గట్టిగా ఉంటుంది, రెండూ పట్టుకుంటే కానీ పీకితే కానీ రాదు. ఏది మామిడికాయ పచ్చికాయ, అది తిందామన్నా కూడా పుల్లగా ఉంటుంది. అది మళ్ళా మాట్లాడితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వస్తుంది, కొత్త పచ్చి ముక్కలు తింటూ ఉంటుంది. అదే చెట్టున పండిపోయిందండి కాయ, మనం లాగక్కర్లా, అదే పడిపోతుంది. మనం అనుకోయకపోతే దాని అందరూ అదే వదిలేస్తుంది, అవునా? అందుకని ఇప్పుడు మనం పండాలా పచ్చిగా ఉండాలా? ఉండాలి. అంటే మాడతాం అనుకుంటే సరిపోతుందా? ఆచరించాలా? ఆచరించాలి. అందుకని గురు బోధని శ్రవణం చేయాలి, గురు బోధని మననం చేసుకోవాలి, దాని స్వరూపాన్ని మనం పొందాలి. అప్పుడు పరిపక్వత స్థితికి మనం రావాలి. అటువంటి అవకాశాన్ని మనకి గురువులు ప్రసాదించారు. అడుగడుగునా ఇటువంటి ఆశ్రమాలు ఇస్తున్నారు. కానీ ఆశ్రమాలు దేనితో కూడి ఉన్నాయంటే ధనంతో ఉందని. కార్యక్రమాలు చేయాలంటే అందుకని అందరూ తలకో చెయ్యి వేయాలి. మరి గబగబ రావాలంటే ఎక్కడి నుంచి వస్తేస్తే చెప్పండి, అందరూ తలకో చెయ్యి వేయాలి కదా. అందరం కలిసి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఎలా? అందరి మనసులు విస్తరించి చేసుకోవాలి. పెళ్ళిళ్ళకి 100,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టేస్తారు. కానీ గబుక్కున అయ్యో ఇటువంటి కార్యక్రమం అంటే త్యాగానికి ఎంతమంది వస్తారు? ముందుకి ఎంతమంది వస్తారు? అందుకని అందరిలో కూడా త్యాగేనేది నమ్మతత్వ మానసు. ఆర్థికంగా కూడా త్యాగం ఉండాలి, జీవిత పరంగా సేవలకు కూడా త్యాగం ఉండాలి. మన ఎంతసేపు మన ఇంటికి వంటికి ఎంతసార్లు కడుక్కున్నా, ఎన్నిసార్లు తుడుచుకున్నా అదే దేహం, అదే ఇల్లు, అదే దుమ్ము, అదే వచ్చి కొంచెం మనం ఆశ్రమాల్లో సేవ చేసామనుకోండి. సేవ చెయ్యాలి. మనం ఎక్కడికో వెళ్ళకుండా మన మధ్యకే గురుదేవుల ఆశ్రమాన్ని తీసుకొచ్చారు. మనం సర్వసామాన్యంగా గురుదేవుడు ఋషికేశ్ అటు వైపు వెళ్ళినప్పుడు ఆశ్రమానికి పంపిస్తుండేవారు మన దారకపడతారు వారిని, విజయేశ్వరానంద వారిని, వారందరినీ తప్పుని చిన్నపిల్లని వాళ్ళని వెళ్ళింటే ఆశ్రమాలు చూసాను. అక్కడ ఏమవుతుంది చూసిన అక్కడ ఆశ్రమంలో ఎలా ఉంది తెలుసా? ఒక ఆశ్రమంలో మామిడికాయ కోస్తే చాలు వాళ్ళకి పనిష్మెంట్ ఉందంట. వెళ్ళిన వాళ్ళు చూసి వెళ్లాల్సిందే తప్ప చెట్టునున్న మామిడికాయ కానీ చెట్టున్న పువ్వు కానీ కొనకూడదంట. అలాంటివన్నీ కూడా చూపించారు బాబుజీ. అక్కడ ఆశ్రమంలో అటువంటి నిరోధిస్తారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం అక్కడ సేవకు ఉపయోగపడాలి. మనం చేసే సేవ కూడా ఒక పుష్పంగా భగవంతుని పాదాల చెంతకు చేరుతుంది. అందరికీ పెద్ద మనసు రావాలి అందరం కూడా. ఎందుకంటే మనం ఆశ్రమం కట్టేసుకున్నాం, ఇప్పుడు దీనికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? 60,000 ఖర్చు అవుతుంది నెలకి. 60,000 అంటే మనం ఎలా సంపాదించగలమండి? నేను ఎట్లా చేస్తే మనం ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలోకి వెళ్తుంది. ఇంకా పెంచుకోలేండి అనుకుంటున్నాను. ఏమని ఆ పెద్ద ఆయన ఊరుకోవాలి కదా, ఇంకా పెంచుతారా? నాకు చూస్తాను మా సిస్టర్ని ఈ చోట. ఓహో ఇది పెద్ద ఆడిటర్ అయిపోయింది. అందుకని మరి ఎందుకు అంటే మనం చీకట్లో ఉంటామా? వచ్చినప్పుడు ఫ్యాన్ వేసుకోద్దా చెప్పండి. మన ఫ్యాన్ దగ్గరగా పెట్టారు, ఏ పైన ఫ్యాన్? మన సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు నా పైన ఫ్యాన్ తిరగలేదు అనుకోండి, నా ఫ్యాన్ వేయలేదు అంటాను నేను. ఇప్పుడు ఆ ఫ్యాన్ గాలి తగులుతుంది, అయినా ఈ ఫ్యాన్ అయిపోతే ఊరుకోను నేను. అవునా? మన కోసమే ఈ రాయి వేసుకున్నామంటే మన కోసమే. అవునా? మన కోసమే. ఆశ్రమం మన కోసమా? దేవుడి కోసమా? ఏమండి దేవుడిని ఎందుకు పెట్టుకున్నామంటే మన కోసమే. మన కోసమే పెట్టుకున్నాము. మనమే ఇక్కడ దొరుకుతాము, మనమే ఇక్కడ కూర్చుంటాము, మనమే మంచి వీళ్ళు కావాలి, మనకే అల్పాచమానాలు కూడా కావాలి. మానవుడు అయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మనం అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా మనం సంస్థలను అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి అటు ఆర్థిక మీ సంసారాలు ఎలాగైతే పెంచుకుంటూ వెళ్తున్నారో, ఇల్లు మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు పంచుకోకుండా, ఇల్లు మీద ఇల్లు, పొలం మీద పొలం, అలాగే డిపాజిట్ మీద డిపాజిట్లు, లేకపోతే ఇలాంటి పని పెంచుకోట్లా, అలాగ ఎలా పెంచుకుంటున్నారో అంత పెంచక్కర్లా, వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే చాలు మనకి. ఇది లాభం వద్దు నష్టం వద్దు, నో ప్రాఫిట్ నో లాస్. మా యూకే ఆడిటర్ వాళ్ళు ఆ పాప పని చేసుకుంటూ యూకే ట్రస్ట్కి ఆవిడ ఆడిటర్ అండి, ఆవిడ మన ఎక్కడ గొప్పలు చూస్తుంది, అందుకని తగ్గుతుంది నేను అనగానే నో ప్రాఫిట్ నో లాస్ అనగానే. వాళ్ళని సేవలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ యూకేలో సంస్థకి వెళ్ళి వీళ్ళే వండుకుంటున్నారు, అక్కడ వంట మనుషులు లేరు, వీళ్ళే వండి ప్యాక్ చేసి ఏది లేని వాళ్ళందరికీ పంచిపెడుతున్నారు. ట్రస్ట్కి అటువంటి సేవలు కావాలి చేస్తున్నారు అందరూ కూడా. మొన్న ఈ మధ్య కూడా చాలా వాళ్ళు కూడా కలిశారు మిమ్మల్ని, ఇంగ్లీష్ వాళ్ళు కూడా కలిశారు, మీరు ఇట్లాంటి గొప్ప సేవ చేస్తుంటే మేము కూడా మీకు సహాయం చేస్తామని వాళ్ళు కూడా ఆచరణలు కూడా ఇందులో పెట్టారు. కూర్చో వచ్చావు కదా, ఇలా మొన్న 3 రోజుల సత్సంగం కూడా వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఈ పాప పత్తిలు కట్టుకుంది కదా, అందుకని ఆ ఇంట్లో నేను సత్సంగం చేస్తే కానీ అవి తృప్తి లేదు, అందుకని వాళ్ళ ఇంట్లోనే ఉండి అందరు జనాలు అది 3 రోజులు కార్యక్రమం జరిగింది. ఉన్న రోజుల్లో 10 రోజులు వీళ్ళ ఇంట్లోనే ఉన్నా, మొత్తం 15 రోజులు యూకేలో ఉన్నా. అంటే వీళ్ళింట్లో ఉండే ఇంకో చోటకి కార్యక్రమానికి వెళ్ళొచ్చా, అలా 2 పూట్ల ప్రతిదే ఇంటికి వెళ్ళడం, మధ్యాహ్నం ఒక చోట ప్రోగ్రాం చేయటం, రాత్రి ఒక చోట ప్రోగ్రాం చేయటం, మళ్ళా ఇంటికి రావడం, అట్లా మమ్మల్ని భరించారు. వాళ్ళ ఇంట్లో ఉన్న టాయిలెట్లు ఎన్నుకున్నారు 2, అందులో ఒకటి మాతాజీది, ఇప్పుడు ఉన్నది 1 టాయిలెట్. మరి ఏం చేశారు, బయట గవర్నమెంట్ టాయిలెట్లు ఉంటాయి కదా అద్దెకు తెచ్చారు, అద్దెకు తెచ్చి దాన్ని కావాల్సిన విధానంగా దొడ్లో అమర్చారు. అమర్చేసరికి నేను ఎలా ఉన్నాయో ఏంటోనని వచ్చిన జనాన్ని అడిగాను, మీరు వెళ్తున్నారా టాయిలెట్ బాగానే ఉందని, శుభ్రంగా ఉన్నామా, మేము వెళ్తున్నాం కదా, నీళ్ళు వస్తున్నాయి అందులో బాగానే ఉంది అంటాను. బాబుజీ చూపించారంతే, ఎక్కడికక్కడ బాబుజీ ఇచ్చారు, బాబుజీ చూపించారు. ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నాం అక్కడ, నిజంగా 30 మంది ఉన్నాం, ఇంకా ఇంకా ఎక్కువే ఉన్నాం కూడా, ఎక్కువే ఉన్నాం, ఇంకా 60 మంది వరకు ఉన్నాం. అయినా తక్కువ చేయండి బాబు మనకి అందుకు కూర్చోలేదు కూర్చో, అందుకని అలా కావు మన ట్రస్ట్ ఇంకా ఇంకా ఎదుగుతుంది. ఇతర దేశాలు కూడా మన గల్లా ప్రచారం చేయటమే, నీలో ఉన్న శక్తిని నువ్వు గమనించాలి, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. ఏది ఈ ఇల్లు ఉందే, ఈ పాంచభౌతికమైనటువంటి ఈ ఏది ఉందే, ఈ వైకలతో ఉన్నటువంటి ఏది సుఖప్రారంభ గ్రహచార బండి ఉందే, ఇది జారిపోయే లోపల మన జీవితాన్ని పండించుకోవాలి, అవునా కదా, అవునా. ఈ జీవితం జారిపోయే లోపల మన జీవితాన్ని మనం పండించుకోవాలి. మనం మానవ జన్మకు వచ్చాము, మహాజన్మ అయిపోవాలి, మహాత్ములను ఆశ్రయించారు కాబట్టి గొప్ప జీవితం అయిపోవాలి. అలా అందరూ ప్రయత్నం చేయండి, మీకు తెలియకపోతే రండి అమ్మ చెప్తుంది, ఇలాంటి సత్సంగీలు కూడా మీకు పోలేదు, చక్కగా మంచి మాటలను అందిస్తారు. అంతేకాని బయట ఉన్నది సినిమాలో లేకపోతే టీవీలో లేకపోతే పనికిరాని కబుర్లో ఎంత కావాలండి, కట్టుకోవడానికి ఎంత కావాలి, తినడానికి ఎంత కావాలి అని ఆలోచించుకుంటే మనకి అవసరం లేనంత సమయాన్ని చాలా దుర్వినియోగపడుతుంది. కాబట్టి అందరూ ఇంతవరకు చెప్పిన విషయంలో మంచిని మీరందరూ మంచిని గ్రహించి ఏదైనా మిమ్మల్ని కష్టపెట్టినట్టుకుంటే ఆ విషయాన్ని అమ్మకు వదిలిపెట్టేయండి. ఎప్పుడు కూడా గురుదేవుడు చెప్పినట్టుగా మంచిని అలవర్చుకోవటం కోసం, మంచినే చూడడానికి, మంచినే చేయడానికి మన మానవ జీవితం ఆ మానుభావం చాలా చాలా వారి అవతారం అంతా మనకి త్యాగం చేసుకున్నారండి. ఇలాంటి అవతార పురుషులు ఎంతెంత మంది వారి యొక్క అవతారాలను మనకి త్యాగం చేసుకున్నారో ఎంత అని చెప్పలేము. కాబట్టి మన జీవితం అయిపోతుంది, వెళ్ళే లోపల నీలో ఉన్న సత్యత్వాన్ని మనం గుర్తించాలి. సత్య స్వరూపమే మనం కానీ ఈ భౌతికమైనటువంటి ఈ దేహం కొంతవరకు వస్తుంది మనతో. కాబట్టి విషయాన్ని గమనించి గ్రహించి సత్యాన్ని గుర్తించమని అందరినీ ప్రార్థిస్తూ, అటువంటి శక్తిని భక్తిని అక్కడ సాధన సంపత్తిని శ్రీ గురుదేవుడు మనందరికీ ప్రసాదించు కాక. సుఖీ భవ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యము ఆయురాశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామాంతర సాస్వాదాన్ని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ హరి ఓం.